ప్రొఫెసర్ జయశంకర్, తెలంగాణ రాష్ట వ్యవసాయ విశ్వవిద్యాలయం వారి చేను కబుర్లు ప్రాయోజిత కార్యక్రమం వింటారు.
రైతన్నా మేలుకో లోకాన్ని ఏలుకో, రైతన్నా మేలుకో లోకాన్ని ఏలుకో.
చేను కబుర్లు,
పంట సాగు, ఇంటి బాగు.
చేను కబుర్లు, ఆలకించు, ఆలోచించు, ఆచరించు.
చేను కబుర్లు మీ చింత
లేదిక మీ ఇంట చింత.
ఓ తెలంగాణ రైతన్నా, నీకోసమేనే ఈ వ్యవసాయ గృహ విజ్ఞాన తరంగాలు.
రైతన్నా మేలుకో లోకాన్ని ఏలుకో, రైతన్నా మేలుకో లోకాన్ని ఏలుకో.
వ్యవసాయ విజ్ఞాన తరంగిణి, గృహ విజ్ఞాన తరంగిణి, ఇవే చేను కబుర్లు.
రైతు మిత్రులకు నమస్కారం. ఈ వారం చేను కబుర్లు కార్యక్రమానికి స్వాగతం. ప్రతి వారం లాగే ఈ వారం కూడా ఒక మంచి అంశంతో మీ ముందుకు వచ్చేసాం. మీ ప్రొఫెసర్ జయశంకర్, తెలంగాణ రాష్ట్ర వ్యవసాయ విశ్వవిద్యాలయం విద్యార్థులం. ఈ వారం వరి పంటలో సుడిదోమ నివారణకై చేపట్టవలసిన సస్యరక్షణ గురించి తెలుసుకుందాం. రామవరం అనే గ్రామంలో వరి పొలంలో ఆశించిన సుడిదోమను గురించి ఇద్దరు మహిళా రైతులు వ్యవసాయాధికారితో సంభాషిస్తున్నారు. వాళ్ల ముచ్చట్లు ఏమిటో మనం కూడా విందాం, పదండి. అయ్యో, ఏం చేయాలి దేవుడా, వరిం పొలం మొత్తం ఎవడో కాలబెట్టినట్లు ఎండిపోతాంది. ఎవరిదన్నా దిష్టి తగిలిందా, లేక ఇదేమన్నా మాయరోగమా మంత్రమా? ఏం చేయాలి భగవంతుడా?
ఏమైంది లక్ష్మక్క, పొద్దుగాలనే పొలం కాడికి వచ్చినావు, ఏదో రంది పడుకుంటూ కూర్చున్నావు, ఏమైందక్క?
ఏం చెప్పమంటావు సుజాత, ఓసారి పొలం దిక్కు చూడు, పొలానికి మొత్తం రోగం తగిలింది. ఎవడో మంట పెట్టి కాలబెట్టినట్లే ఎండిపోతాంది, ఏం చేయాలనో అర్థమైతలేదు నాకు.
అవును కదా లక్ష్మక్క, నిజమే, పొలానికి ఏదో రోగం తగిలినట్టు ఉన్నదక్క, అక్కడక్కడ బాగానే ఎండిపోతుందక్క.
అవును సుజాత, పొట్టకొచ్చిన పొలం ఎవరో వచ్చి కాలబెట్టినట్టే అక్కడక్కడ సుడుల్లెక్క ఎండిపోతాంది. నాకైతే ఏం అర్థమైతలేదు.
అసలు ఏంది లక్ష్మక్క, చేతికందచ్చే పొలం గిట్లా కాబట్టి మొత్తం ఎన్నెకరాలు నాటేసినావు అక్క ఈసారి?
పోయినసారి లెక్కనే ఈసారి కూడా 4 ఎకరాలు వరి పొలం నాటేసిన. నా సొంత పొలం 2 ఎకరాలు, తీనన్నోళ్ళది 2 ఎకరాలు. వాళ్ళు పట్నంలో ఉంటాళ్ళు కదా, నేనే కౌలుకు చేస్తాన్న వాళ్ళది కూడా.
గట్లనా అక్క, మరి వాళ్ళ బాపతుల పొలం ఎట్లున్నదక్క?
వాళ్ళ బాపతి పొలం కూడా గిట్లనే ఎండిపోతాంది, గిట్లనే అవుతుంది అది కూడా.
అయ్యో అక్క, వాళ్ళది కూడా గిట్లనే అవుతుందా?
అవును సుజాత, గిట్లనే ఎండిపోతాంది అది కూడా.
పోయినేడు మంచిగా పండిందా మరి?
ఎక్కడ సుజాత, పోయినసారి కూడా గిట్లనే అయింది, ఒక్క గింజ కూడా ఇంట్లోకి రాలే, పెట్టిన పెట్టుబడి కూడా మిగల్లేదు.
అవురా లక్ష్మక్క, గట్లయిందా? అయ్యో, తానొకటి తలిస్తే దేవుడు ఒకటి తలిచినట్టు అయింది కదా లక్ష్మక్క.
అవును సుజాత, ఏం చేయాలనో అర్థమైతలేదు. 6 గాలం కష్టపడి పండిస్తే 60 వడ్లు కూడా ఇంట్లోకత్తలేవు, ఇదేం మాయనో అర్థమైతలేదు.
అయ్యో లక్ష్మక్క, నువ్వేం రంది పడకక్క.
ఏం చేయమంటావు సుజాత, పుట్టెడు అప్పులు చేసి పొలానికి పెట్టుబడి పెట్టిన, ఇప్పుడేమో ఇట్లాయే, అప్పులన్నీ తలభారంగా మారినాయి. ఈ ఫసలన్నా బాగా పండితే అప్పులు తీరుద్దామనుకున్నా.
ఏం కాదు లక్ష్మక్క, నువ్వు బాధపడకు.
బాధపడక ఏం చేయాలే సుజాత, దాసి దాసి దొంగల పాలైనట్టయింది నా పంట పొలం పరిస్థితి. కష్టపడి పండిస్తే నాకు ఏడుపే మిగులుతాంది సుజాత.
అవును లక్ష్మక్క, కాసిన చెట్టుకే రాళ్ల దెబ్బలు అన్నట్టు కష్టపడ్డ మన రైతులకే నష్టాలెక్కువ.
అవును సుజాత, నువ్వు చదువుకున్నావు కదా?
హా అవునక్క. ఎందుకు?
మరి మన పొలానికి వచ్చింది పురుగో లేక ఏదైనా రోగమో నీకు తెలుసా? లేకపోతే అది ఎలా తెలుసుకోవాలి, ఏమైనా తెలుసా?
హా తెలుసక్క, మన పొలానికి వచ్చింది ఏం పురుగో లేక రోగమో, మరియు దాన్ని నివారించుకోవడం ఎలాగో మనం తెలుసుకోవచ్చక్క.
అవునా సుజాత, అలాగా నిజంగా తెలుసుకోవచ్చా? ఎలా?
అవును లక్ష్మక్క, నిజంగానే తెలుసుకోవచ్చు. నేను నిన్న పక్క ఊళ్ళో వ్యవసాయ శాఖ వాళ్ళు పంటల గురించి చెప్పిన ఒక కార్యక్రమానికి వెళ్ళినా అక్క. దానిలో మన పంటలకు వచ్చే పురుగులు తెగుళ్ల గురించి, వాటి నివారణకై సమగ్ర సస్య రక్షణ గురించి చెప్పినారు.
అవునా సుజాత, మరి మన పంట గురించి కూడా చెప్తారా?
అవునక్క, వాళ్ళు ఈరోజు మన ఊళ్ళకే వస్తామన్నారు. మన ఊళ్ళో ఈరోజు రైతులకు పంటల గురించి చెప్తారట. అందులో వ్యవసాయాధికారి సార్ ని కలిసి మన పొలం చూపిద్దాం. మన పొలాన్ని చూసి నివారణ చెప్తారక్క.
అవునా, అలాగైతే ఊళ్ళోకి వెళ్ళి వ్యవసాయాధికారి గారిని కలుద్దామా?
హా, వెళ్దామక్క, ఇప్పుడే వెళ్ళి కలుద్దాం. ఆయనకి మన పొలం కాడికి తీసుకొచ్చి చూపిద్దాం.
అయితే త్వరగా వెళ్దాం పద సుజాత, వెళ్ళి కలుద్దాం. సరే సుజాత, వాళ్ళు ఎక్కడ చెప్తాన్లు ఊళ్ళో?
మన ఊళ్ళో గ్రామ పంచాయతీ దగ్గరక్క.
అయితే పోదాం పద జల్దిగా.
హా అక్క రా, గిట్ల సీనన్న బాయికా నుంచి పోదాం, గట్లయితే తొందరగా పోతాం. సరే అక్క, నేనొకటి అడుగుతా, చెప్తావా?
ఏంది సుజాత అడుగు?
నీ పేరు లక్ష్మమ్మ కదా, అందరూ ఏంటి లచ్చక్క అని పిలుస్తారు, ఎందుకు?
అవును సుజాత, అందరూ లచ్చక్క అని పిలుస్తారు. వాళ్ళకి లక్ష్మమ్మ అని నోరు తిరగది.
అగో అక్క, గక్కడ ఉన్నాడు వ్యవసాయాధికారి సార్, కలుద్దాం దా.
అవునా సుజాత, ఆ తెల్ల చొక్కాలో ఉన్న సారు ఆయనేనా?
అవునక్క, ఆయనే వ్యవసాయాధికారి సార్. రా దగ్గరికి వెళ్దాం.
ఆ పదా వెళ్దాం ఆయన దగ్గరకు.
నమస్కారం సార్.
నమస్కారం సారు.
నమస్తే అమ్మా, చెప్పండి.
సార్ నా పేరు సుజాత, తన పేరు లక్ష్మమ్మ, మాది ఈ ఊరే సార్.
అవునా, ఇదే ఊరా మీది? చెప్పండి అమ్మా, మీకేమన్నా సమస్య ఉందా?
అవును సార్, లక్ష్మమ్మ పొలానికి సమస్య ఉంది, అందుకే మిమ్మల్ని అడగడానికి వచ్చాము.
అలాగా, చెప్పండి లక్ష్మమ్మ గారు, మీ పొలంలో ఉన్న సమస్య ఏమిటి, ఏమైతుంది?
సారు, నేను ఈసారి 4 ఎకరాల పొలం పెట్టిన, ఇప్పుడు అది పొట్టకచ్చింది. పొలంలో ఎవరో అగ్గిపెట్టి కాలబెట్టినట్లు సుడుల్ సుడుల్గా ఎండిపోతాంది. అది ఏందో అర్థమైతలేదు, ఏం చేయాలి సారు?
అవునా లక్ష్మమ్మ గారు, అలా అయితాందా? సరే మీ పొలం ఎక్కడ ఉన్నది, వెళ్లి చూద్దాం పదండి.
ఆ సారు, ఇక్కడనే దగ్గరలో రోడ్డు పక్కనే ఉన్నది సారు, రండి వెళ్దాం. ఆ ఇక్కడనే సారు, ఇదే మా పొలం, చూడండి సారు అసలు ఎట్లా ఎండిపోతాందో. ఏం పురుగు ఏం రోగమో అర్థమైతలేదు సారు. అప్పులు చేసి పెట్టుబడి పెట్టిన, ఇప్పుడేమో పొలం మొత్తం గిట్లయితాను సారు. దీనికి ఏం చేయాలి, ఏమైనా మందులు ఉంటాయా సారు? సుజాత చెప్పింది మీరు చూసి దీని గురించి చెప్తారని, అందుకే మీ దగ్గరికి వచ్చినాం సారు.
చూసినా అమ్మా, మీ పొలానికి దోమపోట సోకింది, దీన్నే సుడిదోమ అని కూడా అంటారు. పిట్ట కొంచెం కూతగనం అన్నట్టుగా ఈ దోమ చిన్నదే అయినా కూడా అది చేసే నష్టం ఇట్లనే చాలా ఎక్కువగా ఉంటది, అందువలనే మీ పొలం ఇలా సుడులు సుడులుగా ఎండిపోతుంది.
అవునా సారు, దోమపోటి సోకిందా? ఇది ఎట్లా వస్తుంది సార్ అసలు?
చెప్తాను వినండి, సుజాత గారు మీరు కూడా వినండి. ఈ సుడిదోమ అనేది పొలానికి చిరుపొట్ట దశ, అంటే కంకి బయటికి వచ్చేటప్పుడు ఎక్కువగా సోకి నష్టం చేస్తుంది. అట్లాగే వాతావరణం చల్లగా ఉండి మబ్బులు పడుతున్నాయి కదా, అందుకే ఇది వరి పొలంలో ఎక్కువగా కనిపిస్తుంది. ఇది వచ్చిన పొలంలో ఇట్లనే పొలాన్ని తగలబెట్టినట్టు సుడులు సుడులుగా ఎండిపోతుంది, దిగుబడి కూడా బాగా తగ్గిపోతుంది. ఇప్పుడున్న పరిస్థితుల్లో ఈ సుడిదోమ పోట అనేది రైతుకు పెద్ద తలపోటులాగా మారింది, అందుకే అంటారు సముద్రంలో ఆటుపోటు వరి పంటలో దోమపోటని.
అవునా సార్, మరి దోమపోటు రాకుండా పొలాన్ని ఎట్లా కాపాడాలి?
అది కూడా చెప్తాను వినండి. ఈ సుడిదోమ రాకుండా ఉండాలంటే ముందు నుంచే మనం కొన్ని జాగ్రత్తలు పాటించాలి. అవి ఏందంటే, ముందుగా మనం ఈ దోమను తట్టుకునే రకాలను ఎంపిక చేసుకుని సాగు చేసుకోవాలి.
అవునా సారు, దోమపోటును తట్టుకునే రకాలు ఉంటాయా సారు, అవి ఏంటివి సారు?
అవును లక్ష్మమ్మ, ఈ సుడిదోమ పోటును తట్టుకునే రకాలు కూడా ఉన్నాయి. అవి కొన్ని చైతన్య, వజ్రం, ప్రతిభ, నాగార్జున, ఇటువంటి రకాలను మనము ఎంపిక చేసుకుని పండించుకోవాలి. అదేవిధంగా పొలంలో నాటేసేటప్పుడే మనం కాలిబాటలు వదిలిపెట్టుకోవాలి. ఆ కాలిబాటలు కూడా ప్రతి 2 మీటర్లకు ఒక 20 సెంటీమీటర్లు ఉండేలాగా చూసుకోవాలి. వానాకాలం సీజన్లో అయితే తూర్పు పడమర దిశగా ఉండాలి. యాసంగి సీజన్లో అయితే ఈ కాలిబాటలు ఉత్తర దక్షిణం దిశగా ఉండేలాగా చూసుకోవాలి. ఈ కాలిబాటల వల్ల పొలానికి వెలుతురు మరియు గాలి బాగా సోకి మొక్కలు ఆరోగ్యంగా ఉంటాయి. అదేవిధంగా ఈ సుడిదోమ పురుగు ఆశించకుండా ఉంటుంది. ఈ కాలిబాటల వల్ల మనము ఎరువు చల్లేటప్పుడు గాని పొలానికి సస్యరక్షణ చర్యలు చేపట్టడం కూడా మనకు సులభంగా ఉంటుంది. అందుకే వరి పొలంలో గనుక రైతులు కాలిబాటలు తీసుకుంటే వాటిని రైతన్నకు సిరులబాటల్లాగా చెప్పవచ్చు.
వరి రకాలుంటాయా సారు, అవి ఏంటవి?
అవును ఉంటాయమ్మా, అవి వరి రకాలు కొన్ని చైతన్య, ప్రతిభ, నాగార్జున ఇట్లాంటి దోమను తట్టుకునే రకాలుంటాయి. అవి మనము ఎంపిక చేసుకుని పండించుకోవాలి. అదేవిధంగా పొలంలో నాటేసేటప్పుడే కాలిబాటలు కూడా వదిలిపెట్టుకోవాలి. అది కూడా తూర్పు పడమర దిశగా ఉండేటట్టు చూసుకోవాలి. దానివల్ల పొలానికి వెలుతురు మరియు గాలి బాగా సోకి మొక్కలు ఆరోగ్యంగా ఉంటాయి. ఈ దోమ కూడా ఆశించకుండా ఉంటది. అందుకే వరి పొలంలో కాలిబాటలు రైతన్నకు సిరులబాటల్లాగా చెప్పొచ్చు.
అవునా సారు, కాలిబాటలు తీస్తే ఇంత లాభం ఉంటదా? ఇంకా ఏమేం చేయాలి సారు, జర చెప్పరా?
ఆ ఇంకా ఈ సుడిదోమ పూట రాకుండా ఉండాలంటే యూరియా ఎరువును కూడా తగినంత మోతాదులో మనం విడతల వారీగా జల్లుకోవాలి. ఇంకా పొలంలో కూడా ఎప్పటికీ అధిక నీళ్లు నిల్వ ఉంచకుండా పొలాన్ని తరచుగా ఆరబెడతా ఉండాలి.
అవునా సారు, ఇప్పటి వరకు పంట దోమ సోకక ముందు జాగ్రత్తలు చెప్పిండ్రు కదా, మరి ఇలాగా సోకిన తర్వాత ఏం చేయాలి?
అది కూడా చెప్తా వినండి. ఈ సుడిదోమ ఉధృతి మొదటగా పంటపై తక్కువగా ఉన్నప్పుడు వేప నూనె 5% ద్రావణాన్ని మన పంటపై పిచికారీ చేసుకోవచ్చు. లేదా బిఫ్రోఫెజిన్ అనే మందు 1/2 లీటర్ మందును తీసుకుని, లేదా ఎసిఫేట్ అనే మందు 300 గ్రాములు.
బిఫ్రోఫెజిన్ అంటే ఏ మందు సారు అది?
అది బిఫ్రోఫెజిన్ మందు అమ్మ. బిఫ్రోఫెజిన్ అని దొరుకుద్ది మనకి. అది 1/2 లీటర్ మందు. ఒకవేళ అది కాకపోతే ఎసిఫేట్ అనే మందు కూడా మనం వాడుకోవచ్చు. అదొక 300 గ్రాములు తీసుకుని 1 ఎకరా చొప్పున పిచికారీ చేసుకోవచ్చు. ఒకవేళ గనక ఈ దోమ ఉధృతి ఎక్కువగా ఉన్నట్లయితే పొలంపై పైమెట్రోజిన్ అనే మందు 80 గ్రాములు, లేదా డైనేటోఫ్యూరాన్ అనే మందు 100 గ్రాములను తీసుకుని 1 ఎకరా చొప్పున నీటిలో కలిపి పిచికారీ చేసుకోవాలి. ఈ విధంగా చేసినట్లయితే ఈ దోమపోటు నుంచి మనం పంటని కాపాడుకోవచ్చు.
ఆఖరిలో గదేదో మందు చెప్పిండ్రు సారు, ఏదో చెప్పిండ్రు, ఏంది సారు అది?
అది డైనేటోఫ్యూరాన్ మందమ్మా. మళ్ళీ చెప్తున్నాను, డైనేటోఫ్యూరాన్ అనే మందు 100 గ్రాములు తీసుకుని 1 ఎకరా చొప్పున మనం నీటిలో కలిపి పిచికారీ చేసుకోవాలి. లక్ష్మమ్మ గారు, సుజాత గారు, చెప్పింది మీకు అర్థమైంది కదా? ఈ విధంగా పాటిస్తే ఈ దోమపోటు నుంచి పొలాన్ని కాపాడుకోవచ్చు.
అర్థమైంది సారు, మీరు చెప్పింది తప్పకుండా పాటిస్తాం సారు. ఇన్ని రోజులు ఇవన్నీ మాకు తెలియదు, ఇవన్నీ మాకు చెప్పినందుకు ధన్యవాదాలు సారు.
మంచిది లక్ష్మమ్మ గారు, మరి నేను వెళ్ళొస్తా.
మంచిది సారు, వెళ్ళిరండి.
వరి పొలంలో కాలిబాటలు తీయండి, మీ పొలాన్ని సుడిదోమ బారి నుండి కాపాడుకోండి. వరి పొలంలో కాలిబాటలు రైతన్నకు సిరుల బాటలు.
అయితే విన్నారు కదా రైతన్నలు, వరి పొలంలో ఈ సుడిదోమ పురుగు నివారణకై ఇప్పటి వరకు చెప్పిన సమగ్ర సస్య రక్షణల పద్ధతులని మీ పొలాల్లో కూడా పాటించి మీ పంటను సుడిదోమ బారి నుండి కాపాడుకుని అధిక దిగుబడులు పొందగలరని మా మనవి. ఇట్లు మీ వ్యవసాయ కళాశాల విద్యార్థులు ప్రొఫెసర్ జయశంకర్, తెలంగాణ రాష్ట్ర వ్యవసాయ విశ్వవిద్యాలయం, రాజేంద్రనగర్, హైదరాబాద్. ఈ రేడియో సంభాషణలో వ్యవసాయాధికారిగా ఎం పున్నం చందర్, లక్ష్మమ్మక బి శిరీష, సుజాతగా సయ్యద్ షఫీనా పాల్గొన్నారు. ధన్యవాదాలు.
అన్నదాత సుఖీ భవ.
ఈ వారం మన చేను కబుర్లలో వర్షాకాలంలో వచ్చే జ్వరాల గురించి తెలుసుకుందాం. వానాకాలంతో పాటే జ్వరాలు వచ్చేస్తాయి. ఈ సీజన్లో చిన్న చితక జ్వరాలు సహజమే అని సర్దుకుపోతూ ఉంటాం. అయితే 3 రోజులకు మించి జ్వరం వేధిస్తున్నా, దానికి ఇతర అనారోగ్య సమస్యలు తోడవుతున్నా వెంటనే వైద్యుణ్ణి సంప్రదించాలి. వానాకాలంలో జ్వరం రావడానికి ప్రధాన కారణం వైరస్ లేదా బ్యాక్టీరియాలే. అపరిశుభ్రత, దోమలు, ఈగలు, కీటకాలు ఇలా జ్వరాన్ని తెప్పించే సూక్ష్మజీవులు ద్వారా లేదా స్వీయ శుభ్రత లోపం వల్ల మన శరీరంలోకి చేరుకుని జ్వరం రూపంలో బాధిస్తాయి. మిగతా కాలాలతో పోలిస్తే వానాకాలంలో దోమలు, ఈగలు ఎక్కువగా ఉంటాయి. నిల్వ నీరు, అపరిశుభ్ర పరిసరాలు దోమలు, ఈగల్ని ఆకర్షిస్తాయి. ఎక్కువ శాతం జ్వరాలు ప్రధానంగా దోమల ద్వారానే వ్యాపిస్తాయి. అయితే దోమల్లో రకాలను బట్టి పలు రకాల జ్వరాలు బాధిస్తూ ఉంటాయి. వర్షాకాలం వచ్చే విషజ్వరాల్లో మలేరియా, డెంగ్యూ, టైఫాయిడ్ చాలా ముఖ్యమైనవి. ఇవి దోమలు కుట్టడం వల్ల మనకు వస్తాయి. అందువల్ల ఇంట్లో దోమల నుంచి రక్షణ ఏర్పాట్లు చేసుకోవాలి. దోమ తెరలను వాడాలి. ఇల్లు ఇంటి పరిసరాల్లో నీరు నిల్వ ఉండకుండా చూసుకోవాలి. మార్కెట్లో ఆయుర్వేదిక్ మస్కిటో రిపెలెన్స్ ప్రస్తుతం మనకు అందుబాటులో ఉన్నాయి. వాటిని వాడడం వల్ల మన ఆరోగ్యానికి కూడా ఎలాంటి హాని కలగదు. దోమల నుంచి ఎంత దూరంగా ఉంటే మనకు ఈ విషజ్వరాలు అంత త్వరగా రాకుండా ఉంటాయి. డెంగ్యూ. డెంగ్యూ అనే వైరస్ శరీరంలోకి చేరటం ద్వారా ఇది వస్తుంది. ఈ వ్యాధిని కలిగించే దోమలు పగటి వేళ మాత్రమే కుడతాయి. డెంగ్యూ సోకితే విపరీతమైన జ్వరం, ఒళ్ళు నొప్పులు, తలనొప్పి, కళ్ళు లాగటం లాంటి లక్షణాలు 3 రోజుల పాటు ఉంటాయి. 4వ రోజు నుంచి క్రమంగా జ్వరంతో పాటు ఈ లక్షణాలన్నీ కూడా తగ్గిపోతాయి. ఇలా జ్వరం తగ్గిన తర్వాత రోగి రక్తంలోని ప్లేట్లెట్స్ శాతం తగ్గుతుంది. ఈ స్థితిలో రోగికి సపోర్టివ్ కేర్ ఇచ్చి వ్యాధిని అదుపు చేసే వీలుంటుంది. ఒకవేళ ప్లేట్లెట్స్ తగ్గిన వైద్య చికిత్స తీసుకోకుండా ఉంటే రక్తంలోని ద్రవాలు బయటకి స్రవించి రక్తం చిక్కబడుతుంది. ఇలాంటి స్థితినే డెంగ్యూ హైమరేజిక్ ఫీవర్ అంటారు. ఈ స్థితి ఎంతో ప్రమాదకరమైనది. ఒకవేళ ప్లేట్లెట్స్ మాత్రమే తగ్గితే వాటిని ఎక్కించటం ద్వారా పరిస్థితిని చక్కదిద్దవచ్చు. అలా కాకుండా రక్తం చిక్కబడితే ఆ ప్రభావంతో శరీరంలోని అంతర్గత అవయవాలు దెబ్బతినడం మొదలు పెడతాయి. ప్రధాన అవయవాలైన మూత్రపిండాలు, ఊపిరితిత్తులు, కాలేయం దెబ్బతింటాయి. రోగి శరీరం మీద దద్దుళ్లు కనిపిస్తాయి. కడుపు నొప్పి, ఆయాసం ఉంటుంది. అయితే డెంగ్యూ వచ్చిన రోగులందరూ ఇలాంటి ప్రమాదకర స్థాయికి చేరుకుంటారని చెప్పలేం. సాధారణంగా 90% మందిలో డెంగ్యూ వ్యాధి విశ్రాంతి తీసుకుంటూ జ్వరం తగ్గించే మాత్రలు వాడితే 4-5 రోజుల్లో తగ్గిపోతుంది. డెంగ్యూ సోకిన 100 మందిలో 2 మాత్రమే డెంగ్యూ హైమరేజిక్ ఫీవర్ దశకు చేరుకుంటూ ఉంటారు. డెంగ్యూ తీవ్ర నష్టాన్ని కలిగించకుండా ఉండాలంటే వ్యాధి లక్షణాలు కనిపించగానే మెరుగైన వైద్యం తీసుకోవాల్సి ఉంటుంది. పరీక్షలు, జాగ్రత్తలు. డెంగ్యూ లక్షణాలతో వచ్చిన రోగికి వచ్చింది డెంగ్యూ జ్వరమో కాదో తెలుసుకోవటం కోసం డెంగ్యూ సిరాలజీ అనే పరీక్ష చేస్తారు. ఎలిజా, LS1 అనే కిట్ పద్ధతులతో కూడా డెంగ్యూ జ్వరాన్ని కనిపెట్టవచ్చు. ఈ కిట్ల సహాయంతో ఇంటి దగ్గరనే డెంగ్యూ జ్వరాన్ని గుర్తించే వీలుంది. అయితే సాధారణంగా డెంగ్యూ జ్వరం అని నిర్ధారణ కాగానే రోగులు కంగారు పడతారు. కానీ డెంగ్యూ జ్వరం గురించి అంత ఆందోళన చెందాల్సిన అవసరం లేదు. సపోర్టివ్ కేర్ తీసుకుంటూ డెంగ్యూ జ్వరాన్ని తగ్గించుకోవచ్చు. ఇందుకోసం కొన్ని జాగ్రత్తలు పాటించాలి. డెంగ్యూ జ్వరం ప్రభావం రక్తం మీద కనిపిస్తుంది. కాబట్టి రక్తం చిక్కబడకుండా ఉండేలా ఎక్కువ ద్రవాలు తీసుకోవాలి. విశ్రాంతి తీసుకుంటూ పారాసిటమాల్ లాంటి జ్వరం తగ్గించే మందులు వాడాలి. డెంగ్యూకు ఎటువంటి యాంటీబయాటిక్, స్టిరాయిడ్స్ మందులు వాడాల్సిన అవసరం లేదు. అయితే డెంగ్యూ వైరస్ వల్ల కొందరిలో సెకండరీ ఇన్ఫెక్షన్లు తలెత్తుతూ ఉంటాయి. శరీరంలో రోగనిరోధక శక్తి తగ్గిపోవటంతో ఇతరత్ర ఇన్ఫెక్షన్లు దాడి చేస్తాయి. అలాంటప్పుడు యాంటీబయాటిక్ మందులు వాడాల్సి ఉంటుంది. అలాగే ఇవి ఫ్లూయిడ్స్ ఇస్తూ జ్వరం తగ్గించే మందులు వాడుతూ ఉంటే డెంగ్యూ వైరస్ పూర్తిగా నశిస్తుంది. అలాగే రక్తంలో 1.5 లక్షలు ఉండాల్సిన ప్లేట్లెట్స్ 20,000 కంటే తగ్గితే అప్పుడు ప్లేట్లెట్స్ ఎక్కించాల్సి ఉంటుంది. డెంగ్యూ తరహా జ్వరాలు, స్క్రబ్ టైఫస్. డెంగ్యూని పోలిన ఈ రకం జ్వరం పురుగు కాటుతో వస్తుంది. ముళ్ళ కంపలు, బురద, చెట్లు ఉన్న చోట ఈ పురుగులు నివసిస్తాయి. ఇవి కుట్టడంతో బ్యాక్టీరియా శరీరంలోకి చేరుకుని జ్వరం మొదలవుతుంది. స్క్రబ్ టైఫస్ జ్వరం కూడా వదలకుండా వేధిస్తుంది. శరీరం మీద దద్దుళ్లు కనిపిస్తాయి. రోగికి పురుగు కుట్టిన చోట ఎస్కార్ అంటే కాటు చుట్టూ నల్లని మచ్చ ఏర్పడుతుంది. అయితే సాధారణంగా ఈ మచ్చలు ముదురు రంగు చర్మం మీద కనిపించకపోవచ్చు. 5-6 రోజుల తర్వాత కూడా జ్వరం తగ్గకుండా శరీరం మీద ఎస్కార్ కనిపించి రక్తంలో ప్లేట్లెట్ కౌంట్ కూడా తగ్గితే జ్వరాన్ని స్క్రబ్ టైఫస్ భావించి వైద్య చికిత్స తీసుకోవాలి. ఈ వ్యాధికి డాక్సీసైక్లిన్ అనే యాంటీబయాటిక్స్ ను వైద్యులు సూచిస్తారు. ఈ వ్యాధిని గుర్తించలేక చికిత్స తీసుకోవటం ఆలస్యమైతే ఈ బాక్టీరియా ఊపిరితిత్తులు, మూత్రపిండాలను దెబ్బతీస్తుంది. లెప్టోసైరోసిస్ ఇది కూడా ఓ బాక్టీరియా ఇన్ఫెక్షనే. ఈ బాక్టీరియా పెంపుడు జంతువుల మలమూత్రాల ద్వారా మన శరీరంలోకి చేరుతుంది. జంతువుల మలమూత్రాల మీద వాలిన ఈగలు మనం తినే ఆహారం మీద వాలి బాక్టీరియా వ్యాప్తి చెందేలా చేస్తాయి. లెప్టోసైరోసిస్ వ్యాధిలో 5-6 రోజుల పాటు జ్వరం విడవకుండా వేధిస్తూ ఆ తర్వాత ఒంటి మీద దద్దుళ్లు మొదలవుతాయి. ఈ వ్యాధి ప్రభావం కాలేయం, మూత్రపిండాల మీద ఎక్కువగా ఉంటుంది. దాంతో కామెళ్ళు, కిడ్నీ ఫెయిల్యూర్ లాంటి సమస్యలు తలెత్తుతాయి. సమర్థమైన చికిత్సతో ఈ వ్యాధిని నయం చేయవచ్చు. మలేరియా. మలేరియా దోమకాటు నుంచి వ్యాపిస్తుంది. ఈ దోమలు రాత్రివేళ మాత్రమే కుడతాయి. మలేరియాలో 4 రకాలున్నాయి. వైవాక్స్, పాల్సిఫారం, ఓవెల్ మలేరియా, మలేరియే. వైవాక్స్, పాల్సిఫారం అనే 2 రకాల మలేరియా కారక పారాసైట్లు మాత్రమే మన ప్రాంతంలో కనిపిస్తాయి. ఈ 2 రకాల మలేరియా జ్వరాలు దోమల వల్లే వచ్చిన వాటి వల్ల వచ్చే ఆరోగ్య సమస్యల్లో తేడాలుంటాయి. అలాగే వాటికిచ్చే చికిత్సలు కూడా వేరుగా ఉంటాయి. పాల్సిఫారం. మలేరియా పాల్సిఫారం లో కాంప్లికేషన్ ఎక్కువ కాబట్టి వ్యాధి నిర్ధారణ జరిగిన వెంటనే వేగవంతమైన చికిత్స అందించాలి. దీనివల్ల కిడ్నీ ఫెయిల్యూర్, లంగ్ ఇన్ఫెక్షన్లు తలెత్తే ప్రమాదం ఉంది. కాబట్టి వీలైనంత వేగంగా సమర్థమైన చికిత్సను అందించగలిగితే ఈ పారాసైట్ తో వచ్చే మలేరియా జ్వరాన్ని నియంత్రించవచ్చు. మలేరియా వైవాక్స్. జ్వరం మొదలైంది మొదలు ఇన్ఫెక్షన్ రోగి శరీరంలో 12-18 రోజుల పాటు ఉంటుంది. చలి జ్వరం, తలనొప్పి, నీరసం, వాంతులు కనిపిస్తాయి. ఎర్ర రక్త కణాలు త్వరితంగా నశిస్తూ ఉంటాయి. కాబట్టి ఈ పారాసైట్ ను సమూలంగా నాశనం చేయటం కోసం సమర్థమైన చికిత్సను అందించాలి. ఇందుకోసం వైద్యులు యాంటీబయాటిక్స్ సూచిస్తారు. జ్వరానికి కారణమయ్యే ఇతర వ్యాధులు అతిసారం. పసిపిల్లలు, వృద్ధుల్లో అతిసారంతో పాటు జ్వరం కూడా కనిపిస్తుంది. అలాగే మధుమేహుల్లో కూడా కలరాతో పాటు జ్వరం కూడా బాధిస్తుంది. ఈ వ్యాధిలో వాంతులు, విరేచనాలు ద్వారా శరీరంలోని లవణాలు పోయి రీనల్ ఫెయిల్యూర్ అనే ప్రమాదకర స్థితికి చేరుకోవచ్చు. జ్వరంతో కూడిన వైరల్ డయేరియాలకు వీలైనంత త్వరగా చికిత్సనందిస్తే వ్యాధితో పాటు జ్వరం కూడా తగ్గుతుంది. హంటా వైరస్. ఎలుకల మలం ద్వారా వ్యాప్తి చెందే ఈ వైరస్ శరీరంలోకి చేరినప్పుడు కనిపించే ప్రధాన లక్షణం జ్వరం. గాలిలో వ్యాపించి ఉండే ఈ వైరస్ గాలి పీల్చుకోవటం ద్వారా మన శరీరంలోకి చేరుతుంది. జ్వరం, తలనొప్పి, ఒళ్ళు నొప్పులు, వాంతులు ఉంటాయి. జపనీస్ ఎన్సెఫలైటిస్. ఈ వ్యాధి పిల్లలు, వృద్ధుల్లో ఎక్కువగా కనిపిస్తుంది. దీన్నే మెదడు వాపు అని అంటారు. తలనొప్పి, జ్వరం, ఒళ్ళు నొప్పులు దీని ప్రధాన లక్షణాలు. ఇరిటబుల్ బిహేవియర్, అరుదుగా ఫిట్స్ కనిపిస్తాయి. సరైన చికిత్స అందకపోతే కోమాలోకి వెళ్లిపోయే ప్రమాదం ఉంది. కాబట్టి జ్వరం ప్రధాన లక్షణంగా కనిపించే ఈ వ్యాధిని కూడా తగిన సమయంలో గుర్తించి చికిత్స అందించాలి. ప్రారంభంలో సపోర్టివ్ కేర్ తో నయం చేయగలిగిన ఇన్ఫెక్షన్ మెదడుకు చేరినప్పుడు మాత్రం సమర్థమైన చికిత్స అవసరం అవుతుంది. ఈ వ్యాధి తీవ్రతను అంచనా వేయటం కోసం కోమా స్కేల్ అనే పరీక్ష చేస్తారు. దీని ఫలితం ఆధారంగా చికిత్సనందిస్తారు. టైఫాయిడ్. సాల్మొనెల్లా టైఫాయి, సాల్మొనెల్లా పారాటైఫాయి అనే బాక్టీరియా నుంచి టైఫాయిడ్ వస్తుంది. ఈ బాక్టీరియా కలిగి ఉండే కలుషిత ఆహారం, నీరు తాగటం వల్ల టైఫాయిడ్ వస్తుంది. ఈ బాక్టీరియా రక్త ప్రవాహం ద్వారా కాలేయం, స్ప్లీన్, ఎముక మధ్యలోని తెల్ల రక్త కణాల్లోకి చేరుకుంటుంది. ఈ సమయంలో రోగికి విపరీతమైన జ్వరం వస్తుంది. క్రమంగా గ్లాల్ బ్యాడర్ పొట్టలోని లింఫాటిక్ టిష్యూలోకి చేరుకుంటుంది. ఈ వ్యాధిని మలం లేదా రక్తాన్ని పరీక్షించటం ద్వారా తేలికగా గుర్తించవచ్చు. 104 డిగ్రీల మించిన జ్వరం, తలనొప్పి, ఒళ్ళు నొప్పులు, ఆకలి మందగించటం ఈ వ్యాధి ప్రధాన లక్షణాలు. టైఫాయిడ్ ను యాంటీబయాటిక్స్ తో తగ్గించవచ్చు. జలుబు, దగ్గు, ఫ్లూ జ్వరం. వర్షాకాలంలో మనకు వచ్చే అనేక వ్యాధుల్లో జలుబు, దగ్గు, ఫ్లూ జ్వరాలు సహజమైనవి. పలు రకాల వైరస్ల వల్ల ఈ వ్యాధులు వస్తాయి. కనుక మన ఇంటితో పాటు చుట్టూ ఉన్న పరిసరాలను శుభ్రంగా ఉంచుకోవాలి. ముఖ్యంగా వర్షంలో ఎక్కువ తడవరాదు. అలాగే దుమ్ము, ధూళి ఉండే ప్రదేశాల్లో గడపరాదు. పబ్లిక్ ప్లేస్ లో ఉన్నప్పుడు ముక్కుకు, నోటికి అడ్డంగా కర్చీఫ్ లేదా మాస్కులు ధరించాలి. ఎదుట ఉన్నవారు ఎవరైనా తుమ్మినా, దగ్గినా ముక్కుకు, నోటికి చేతులు లేదా కర్చీఫ్ అడ్డుగా పెట్టుకోవాలి. మనం ఆ పనులు చేసిన కర్చీఫ్ అడ్డు పెట్టుకుని చేయాలి. దీంతో ఈ వ్యాధులు ఒకరి నుంచి మరొకరికి వ్యాపించవు. ఫలితంగా ఈ వ్యాధులు బారిన పడకుండా సురక్షితంగా ఉండవచ్చు. విన్నారు కదా శ్రోతలు, ఈ జాగ్రత్తలన్నీ పాటించి ఆరోగ్యంగా ఉండండి. వచ్చే వారం మరొక అంశంతో మీ ముందుంటాం. అంతవరకు సెలవు. ధన్యవాదాలు.
విజ్ఞాన గనికి స్వాగతం. గత వారం మేము అడిగిన ప్రశ్నలకు సరైన సమాధానాల కోసం, విజేతల జాబితాల కోసం మీరందరూ ఎదురు చూస్తున్నారు కదూ, ఆ ప్రశ్నలకు సరైన సమాధానాలు ఏంటో ఇప్పుడు విందాం. గత వారం మొదటి ప్రశ్న, నేరుగా విత్తే పద్ధతిలో ఎన్ని అడుగుల నీరు ఉండాలి? ఏ 3 నుండి 4 ఇంచులు, బి 2 నుండి 2.5 ఇంచులు. ఈ ప్రశ్నకు సరైన సమాధానం బి 2 నుండి 2.5 ఇంచులు. గత వారం రెండవ ప్రశ్న, నత్రజనిని ఎన్ని భాగాలుగా వేయాలి? ఏ 2 భాగాలు, బి 3 భాగాలు. ఈ ప్రశ్నకు సరైన సమాధానం బి 3 భాగాలు. ఈ 2 ప్రశ్నలకు సరైన సమాధానాలు పంపిన వారు బి నాగేశ్వరరావు, నర్సాపురం, డాక్టర్ స్వరూప, దోమల్గూడ, రాకేష్, వరంగల్, మన్దీప్, సంగారెడ్డి. కేవలం మొదటి ప్రశ్నకు మాత్రమే సరైన సమాధానం పంపిన వారు ఎవరు లేరు. కేవలం 2వ ప్రశ్నకు మాత్రమే సరైన సమాధానం పంపిన వారు డాక్టర్ రామ్మూర్తి, హైదరాబాద్. వీరందరికీ మా చేను కబుర్లు తరపున అభినందనలు. ఈ వారం విజ్ఞాన గనిలో మీరందరూ ఎదురు చూసే ప్రశ్నలు ఏంటో ఇప్పుడు విందాం. ఈ వారం మొదటి ప్రశ్న, వరి పొలంలో సుడిదోమ ఏ దశలో ఎక్కువగా ఆశించి నష్టం చేస్తుంది? ఏ నారుమడి దశ, బి దుబ్బు చేసే దశ. ప్రశ్న మరోసారి, వరి పొలంలో సుడిదోమ ఏ దశలో ఎక్కువగా ఆశించి నష్టం చేస్తుంది? ఏ నారుమడి దశ, బి దుబ్బు చేసే దశ. ఈ వారం 2వ ప్రశ్న, వరి పంటలో సుడిదోమ రాకుండా నాట్లు వేసేటప్పుడు ఏం చేయాలి? ఏ కాలిబాటలు తీసుకోవడం, బి ముదురు నారు నాటుకోవడం. ప్రశ్న మరోసారి, వరి పంటలో సుడిదోమ రాకుండా నాట్లు వేసేటప్పుడు ఏం చేయాలి? ఏ కాలిబాటలు తీసుకోవడం, బి ముదురు నారు నాటుకోవడం. గత వారం లాగానే ఈ వారం కూడా మొదటి ప్రశ్నకు సమాధానం ఏ అయితే 1A అని, బి అయితే 1B అని, అలాగే 2వ ప్రశ్నకు సమాధానం ఏ అయితే 2A అని, బి అయితే 2B అని మీ పేరు, ఊరు టైప్ చేసి 9550704672 నెంబర్ మరోసారి 9550704672 కీ SMS చేయండి. మీరందరూ వచ్చే వారం చేను కబుర్లలో విజేతలుగా ఉంటారని ఆశిస్తూ ఇక సెలవు.
ధన్యవాదములు.
పంట సాగు, ఇంటి బాగు,
చేను కబుర్లు. ఆలకించు, ఆలోచించు, ఆచరించు.
చేను కబుర్లు మీ చింత
లేదిక మీ ఇంట చింత.
ఓ తెలంగాణ రైతన్నా, నీకోసమేనే ఈ వ్యవసాయ గృహ విజ్ఞాన తరంగాలు.
ప్రొఫెసర్ జయశంకర్, తెలంగాణ రాష్ట్ర వ్యవసాయ విశ్వవిద్యాలయం వారి చేను కబుర్లు ప్రాయోజిత కార్యక్రమం విన్నారు.